మనరక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పగటి కాలం ప్రభువా, విశేషంగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆత్మల భారంతో మీరు మమ్మల్ని నింపండి. ఎలాగొచ్చామో అలాగే తిరిగి వెళ్ళిపోనియొద్దు ప్రభువా. సమరి స్త్రీ మిమ్మల్ని కలుసుకున్న తర్వాత సాక్షిగా సువార్తికురాలుగా మారిపోయింది ప్రభువా. ఆమె తమ కుండ విడిచిపెట్టేసింది, గ్రామంలోకి వెళ్ళింది. నాయనా, ఇంటికి వెళ్లాలనే ఆలోచన ఆమె కలగలేదు, గాని గ్రామంలోకి వెళ్ళి పనిచేయాలనే ఆశ ఆమె అంతరంగంలో మేము చూడగలుగుతూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని మీరు అలాగే చేయండి. దినదినము మమ్మల్ని నూతనపరచండి. మీకు మహిమకరమైన భక్తి జీవితం చేయగలుగుటకు ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. వ్యాధిగ్రస్తులు మీరు ముట్టి స్వస్థపరచండి. వాక్యం దాళంగా రాకుండా అడ్డపడే ప్రతి చీకటిని యేసునామంలో బంధించి అజ్ఞాపిస్తూ యేసునామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 149 అధ్యాయము 6 వచనాన్ని దయచేసి ఎవరైనా చదివి ఒకరు సహాయం చేయండి.
వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి.
ఇంగ్లీష్ వర్షన్ లో కూడా చదువుకుందాం. లెట్ ద హై ప్రైజెస్ ఆఫ్ గాడ్ బి ఇన్ దైర్ మౌత్. ఇంగ్లీష్ వర్షన్ లో హై ప్రైజెస్ అని రాయబడింది, అంటే లో ప్రైజెస్ కూడా ఉన్నాయనే కదా అర్థం. ఉత్సాహకరమైన స్తోత్రాలు ఉన్నాయి, తగ్గింపు స్తోత్రాలు కూడా ఉన్నాయి. ప్రిలరా, కీర్తన గ్రంథం 142 అధ్యాయము 7 వచనాన్ని చదువుకుందాం.
నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు.
అలాగే ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదువుకుందాం. బ్రింగ్ మై సోల్ అవుట్ ఆఫ్ ప్రిజన్ దట్ ఐ మే ప్రైజ్ యువర్ నేమ్. ది రిజాయిస్ షల్ సరౌండ్ మీ. చెరలో నుండి నా ఆత్మను తప్పించు, అప్పుడు నేను నిన్ను స్తుతిస్తానంటున్నాడు దావీదు. పాత నిబంధన స్తుతి విడుదల పొందిన తర్వాత దేవుని స్తుతిస్తుంది. అయితే కొత్త నిబంధనలో ఉన్నటువంటి స్తుతి భాగంలోకి మనం వచ్చినట్లయితే, దావీజండని పౌలును సీలను ఫిలిప్పి జైల్లో వేయబడ్డారు. దావీజండని పౌలు ఆసియా ఖండంలో చాలా బిజీగా పనిచేస్తున్న సమయంలో మాస్దోనియా దేశాన్ని దర్శన రీతిగా దేవుడు చూపించినాడు. రాత్రి వేళ ఒక వ్యక్తి నాకు సహాయం చేయమని పౌలును అడుగుతున్నట్లుగా అపొస్తలుల కార్యములు 16:9 మనం చదువుకుంటాం.
అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగిన
వెనువెంటనే పౌలు ఆ దర్శనాన్ని నిశ్చయించుకుని మాసిదోనియాకు బయలుదేరి వెళ్ళినాడు. పేతురు కూడా దర్శనం వచ్చింది, గాని ఆ దర్శనం పేతురు అర్థం చేసుకోలేకపోయాడు. కొర్నేలుతో దేవునితో మాట్లాడింది, కొర్నేలికి ఆ విషయం అర్థమైంది. సేవకులకు అర్థం కావడం లేదు, విశ్వాసులకు అర్థమవుతుంది. దుఃఖకరమైన విషయం, దైవజనుడా, దేవునికి ఇచ్చిన ప్రత్యక్షతలు నీకు గ్రహింపు అవుతున్నాయా? పేతురు ఈ దర్శనం ఏమై ఉండెనో అని ఎటూ తోచుకి ఉన్నాడంట. అపొస్తల కార్యములు 10:17 మనం చూసినట్లయితే,
పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండును అని తనలో తనకు ఎటూ తోచుకు ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి,
దైవ సేవకులకు దర్శనం అర్థం కావట్లేదు, విశ్వాసికి అర్థమవుతుంది. దైవజనుడా, ప్రభు నీకు ఇచ్చిన ప్రత్యక్షత నీకు అర్థమైందా? నువ్వు నడవలసిన త్రోవ నువ్వు గుర్తుపెట్టావా? విశ్వాసులు మనకంటే యోగ్యమైన భక్తి చేస్తున్నారేమోనని నేనెప్పుడు తలచుచు ఉంటాను. వాళ్ళు దశభాగంలో తప్పిపోరు, ప్రార్థనా గడియల్లో తప్పిపోరు, ఇంకొకరి గురించి ఎక్కడా చెడ్డగా మాట్లాడడానికి ప్రయత్నించరు, దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని సభలకు వస్తూ ఉంటారు. సావుకులని మనం కూటం జరుగుతుంటే ఫోన్లో మాట్లాడతాం, వాక్యం చెబుతుంటే కామెంట్ చేస్తాం. ఒకసారి ఆలోచించండి, విశ్వాసులే యోగ్యకరమైన భక్తి జీవితాన్ని చేస్తున్నారేమో అని నేను ఎప్పుడు తలంచుతూ ఉంటాను. దేవునికి వందనాలు. పౌలుకు దర్శనం వచ్చింది, అయితే వెనువెంటనే బయలుదేరి వెళ్ళలేదు. పౌలుకు దర్శనం అర్థమైంది, మేము నిశ్చయించుకొని అని వ్రాయబడింది. అపొస్తల కార్యములు 16:10 మనం గమనించినట్లయితే,
అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసితిమి.
అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని, అంటే పౌలుకు దర్శనం కలిగినప్పుడు తనతో ఉన్న వారితో కూడా దర్శనాన్ని పంచుకుని కన్ఫర్మ్ చేసుకున్నాడు. నీకు దర్శనం రాగానే బ్యాగ్ తీసుకుని బయలుదేరటం కాదు, అది నీ పైన నాయకులకు కూడా ఆ దర్శనం కలగాలి. ప్రభు నీకు నీ నాయకులకి ఏక మనసునివ్వాలి. నా ప్రిలరా, ఈ విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని కోరుకుంటున్నా. మీ సంఘాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆ దర్శనం ప్రభు మీకు ఎన్నడూ కూడా ఇవ్వడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. యెహోషువా మోషే దగ్గర నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. అందుకే మోషే 600,000 నడిపిస్తే యెహోషువా 30,00,000 నడిపించాడు. యెహోషువా 31 రాజులను జయించాడు. ఇశ్రాయేలీయులు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ యెహోషువాకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. ఎందుకని? యెహోషువా మోషేని ఎప్పుడు వ్యతిరేకించలేదు, మోషేకు వ్యతిరేకంగా పనిచేయలేదు. అందుకని యెహోషువాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఏ కొలతో కొలుస్తావో అదే కొలతో మళ్ళా తిరిగి నీ కొలవబడదని బైబిల్ చెబుతుంది. నీ దర్శనం నిశ్చయించుకో నీతోటి దేవుని బిడ్డలతో, నీ పైన నాయకులతో. ఆ తర్వాత విశ్వాసంతో ముందుకు కొనసాగు. ప్రభు నీ విశ్వాస ప్రయాణాన్ని సఫలీకృతం చేస్తాడు. ఇప్పుడు పౌలు మాసిదోనియ దేశంలో ప్రముఖ పట్టణమైన ఫిలిప్పికి వెళ్ళాడు. అక్కడ నదీ తీరాన కొద్దిమంది స్త్రీలు కూడుకొని ఉంటే వారితో మాట్లాడాడు. దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడు. పౌలు చెప్పిన మాటలు ఇందు లూదియా లక్ష్యం ఉంచింది. ఐరోపా ఖండానికి దేవుడు పౌలును తీసుకువెళ్ళాడు. అక్కడ హృదయాలను తెరవడం ప్రారంభించాడు. దేవుడు నిన్ను తీసుకుని వెళితే హృదయాలు తెరవబడుతూ దేవుని కార్యాలు ప్రారంభించబడతాయి. అక్కడ నిన్ను ప్రేమించేవారు నీకు లేకపోవచ్చు, అక్కడ నీకు ఆతిథ్యం ఇచ్చేవారు లేకపోవచ్చు. దేవుడిని తీసుకెళ్ళాడా, నువ్వు వెళ్ళావా? పౌలును అక్కడ ఆహ్వానించిన వాళ్ళు ఎవరు లేరు, కానీ పౌలుకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ దేవుని నడిపింపుతో దేవుని ప్రత్యక్షతో పౌలు అక్కడికి వెళ్ళాడు. అందుకే హృదయాలు తెరవబడిన పరిచర్య అక్కడ జరిగింది. చారిత్రాత్మకమైన పరిచర్య ఐరోపాలో జరిగినట్లుగా మనం చూస్తాం. ప్రార్థనా స్థలానికి వెళ్లి వస్తూ ఉండగా పుతోలు దయ్యం పట్టిన ఒక చిన్నది పౌలు శైలులకు ఎదురు పడుతూ ఉంది. సోద చెప్పుడు చేత తన యజమానులకి ఆ చిన్నది బహులాభం సంపాదించి పెడుతుంది. దేవుని నామంలో పౌలు ఆ పుతోలు దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు వాళ్ళ లాభ సాధనం పోయింది. పౌలు శైలను గ్రామం సావిడిలోనికి ఈడ్చుకుని వెళ్లి బెత్తములతో కొట్టి చెరసాల్లో భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. కాళ్ళకు బొండలు వేయబడ్డాయి. ఐరోపాలో పరిచర్య ఏ విధంగా ఉండబోతుందో తెలియదు. సువార్త ద్వారాలు మూయబడుతున్నాయా అన్నట్లున్నాయి. పౌలు శైలల పక్షంగా ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. పౌలు శైలను బయటికి జామీను నుండి తెచ్చేవారు లేరు. అప్పుడే కొత్తగా పరిచర్య ప్రారంభించబడింది. లూదియా కుటుంబం ఎంతవరకు పౌలు శైలుల పక్షంగా నిలబడి పనిచేస్తారో తెలియదు. వాళ్ళు కొత్త ఆత్మలు, కొత్త పరిచయాలు, వీటన్నిటి మధ్య పౌలు శైలులు కన్నీరు విడవలేదు. కానీ మధ్యరాత్రి వేళ పౌలు శైల దేవునికి ప్రార్థించి కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఆటంకాల మధ్య ప్రతిదీ వ్యతిరేకంగా కనబడుతున్న పరిస్థితుల మధ్య వారు దేవుని స్తుతిస్తున్నారు. రాత్రి వారికి నిద్రపట్టట్లేదు. అందుకే వారితో ఉన్న వారికి కూడా నిద్రపట్టకుండా చేశారు. నీవు ఏ విధమైన భక్తి చేస్తావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పేతును చెరసాలకు తీసుకుని వెళితే సైనికుల మధ్య నిద్రపోతాడు ఆయన. పౌలు శైలను చెరసాలకు తీసుకెళ్తే చెరసాలను వాళ్ళు మందిరంగా మార్చేశారు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, అది స్తుతిశాల అయిపోయింది. చెరసాల స్తుతిశాల అయిపోయింది. ప్రిల్లరా, మధ్యరాత్రి దేవుని స్తుతించడానికి ఒక మంచి కారణం ఏముంది? వాళ్ళు కీర్తనలు పాడడానికి. కొత్త నిబంధన స్తుతి ఎటువంటిదంటే బంధకాల్లో ఉండి స్తుతిస్తుంది. బ్రింగ్ మై సోల్ అవుట్ ఆఫ్ మై ప్రెజర్ అంటున్నాడు కీర్తనకారుడు. దేవా, నా ఆత్మను చెరలను నిన్ను బయటికి తీసుకురా, అప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను. కొత్త నిబంధన దేవుని బిడ్డలు చెరసాలలో వారు ఆత్మలో విడుదలను చూసి ప్రభును స్తుతించారు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఏమైందో దేవుని వాక్యంలో ఒకసారి చదువుకుందామా. అపొస్తలుల కార్యములు 16:26.
అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిను, చెరసాల పునాదులు అదిరిను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను.
అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరిపోయినాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. చాలా ఆసక్తికరమైన విషయాలు ప్రభు ఈ దినం మనకు నేర్పుతూ ఉన్నాడు. ఇక్కడ అక్కడ భూకంపం వచ్చింది, గోడలు పడిపోలేదు, మనుషులు చనిపోలేదు. అంటే ఇది మానవ సంబంధమైన భూకంపమా? ఇది స్పిరిచువల్ ఎర్త్క్వేక్ ప్రియులారా. కొత్త నిబంధన స్తుతి ఆత్మ సంబంధమైన భూకంపాలను తెచ్చింది. ఉదాహరణకు, నీకు షుగర్ ఉంది, లేకపోతే నీకు బీపీ ఉంది. నీవు కొత్త నిబంధన స్తుతిని నువ్వు నేర్చుకున్నట్లయితే ఉదయకాలం లేచి ప్రభువుని, దేవా నాకు షుగర్ తొలగించినందుకే నీకు స్తోత్రం, నాకు బీపీ లేకుండా చేసినందుకే స్తోత్రం, నాకు వ్యాధి లేకుండా చేసినందుకే స్తోత్రం అని నువ్వు చెప్తావు. అయితే నువ్వు పాత నిబంధన స్థుతిని నేర్చుకున్నట్లయితే, ప్రభువా నాకు షుగర్ నుండి విడిపించు, ప్రభువా నన్ను షుగర్ నుండి విడిపించు, నేను నిన్ను స్తుతిస్తాను, నాకు బీపీని తగ్గించు, నేను నిన్ను స్తుతిస్తాను, నా క్యాన్సర్ తగ్గించు, నేను నిన్ను స్తుతిస్తాను. ఎంత వ్యత్యాసం ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులరా. విడుదలను ఆత్మలో చూచి పౌలు స్తుతిస్తున్నాడు. అందుకే ఆయన పాడుతూ ఉంటే ఖైదీలందరూ వింటున్నారు. ఆయనకు నిద్ర పట్టడం లేదు ఆత్మలో. దేవుడిచ్చే విజయాన్ని చూసి పరవళ తొక్కుతో పాడుతున్నాడు. చెరసాల్లో కాళ్ళు బండలతో బిగించబడి శరీరం అంతా గాయాలైతే ఈ దైవజనుడికి ఎక్కడి నుంచి వచ్చిందండి సంతోషం? దుఃఖం ఆవిరైపోతుంది ప్రియుడా. ఈ దినం నీవు ఈ అనుభవంలోకి వస్తే నీ కన్నీరు మటుమాయమైపోతాయి. ఎండలు అధికంగా ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి స్టోర్ చేయబడిన నీళ్లు ఎలాగ ఆవిరైపోతాయో, కొత్త నిబంధన స్తుతి అనుభవంలో కనుక నువ్వు వచ్చినట్లయితే నీ అంతరంగంలో ఉన్న వేదన, నీ హృదయపు అంతరంగంలో ఉన్న దాచబడిన ప్రతి దుఃఖకరమైన విషయాలు ఆవిరైపోతాయి అనడంలో ఏమాత్రం సందేహం. మహాభూకంపం కలిగింది, పునాదులు అదిరిపోయినాయి, ఖైదీలు చూస్తూనే ఉన్నారు, చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. నా ప్రిల్లరా, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి పేతురుని వెలుపలకు తీసుకొచ్చింది. పౌలు శిలల్ని దేవుని దూతలు తీసుకురావాల్సిన పని లేదండి. నిద్రపోయేవానికి దేవుని దూత కావాలి, స్తుతించేవానికి దేవుని దూత లేకర్లా, వాళ్లే దేవుని దూతలై ఈ తరంలో పనిచేస్తారు. నేను పేతురు నేను తక్కువ చేసి మాట్లాడలేదు, దయచేసి నన్ను అపార్థం చేసుకుని మళ్ళీ నా మీద పుస్తకం రాయమాకండి. వాక్యాన్ని వాక్యంగా తీసుకుంటుకు ప్రయత్నించు, వాక్యం లోతులోనికి రా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరి బంధకాలు ఊడిపోయినాయి, పేతురు బంధకాలు మాత్రమే అక్కడ ఊడినాయి, అక్కడ తలుపు మాత్రమే తెరవబడింది, ఇక్కడ తలుపులన్నీ తెరవబడ్డాయి. వాట్ ఈస్ ద స్పిరిచువల్ మీనింగ్? నువ్వు కొత్త నిబంధన స్థుతులకు వచ్చినట్లయితే నీ జీవితంలో బంధకాలన్నీ తెగిపోతాయి. నీ బంధకాలు మాత్రమే కాదు, నీతో ఉన్న వారి బంధకాలు కూడా తెగిపోతాయి. మన అపొస్తలుల గారి 10 చూస్తే అక్కడ పేతురు బంధకాలు తెగిపోయినాయి, మరి మిగతా సైనికులు ఉన్నారుగా వాళ్ళ బంధకాలు తెగలేదు. ఇక్కడ పౌలు శీలలో అందరి బంధకాలు తెగిపోయినట్లుగా దేవుని స్తుతించారు. వారి బంధకాలు తెగిపోయినాయి, అందరి బంధకాలు తెగిపోయినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుణ్ణి స్తుతి చేయడంలో ఉన్నటువంటి ఆ లోతైన ఆశీర్వాదం ప్రభు ఈ దినం నీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. నీవు భూ సంబంధంగా ఆశీర్వదించబడాలనేది నేను కోరుకోవటం లేదు. ఆత్మ సంబంధమైన భూకంపం ఈ లోకంలో తీసుకుని వచ్చేవాడివిగా నువ్వు మారాలని కోరుకుంటున్నాను. అప్పుడే నీతో ఉన్న ఈ సమాజం బంధకాలు తెగిపోతాయి. ఈ సమాజం, ఈనాటి తరం వ్యభిచారం అనే బంధకాల్లో కట్టబడింది, త్రాగుడనే బంధకాల్లో కట్టబడింది, పాన్పరాగనే బంధకాల్లో కట్టబడింది. ఎటు చూసినా ఈ దినాల్లో వ్యభిచారపు ఆత్మ ప్రజలను పరిపాలిస్తుంది. ప్రభు రాకడ కాలం అండి, ఆయన రాకడ ఎప్పుడో మనం ఖచ్చితంగా చెప్పలేము. బహు సమీపంగా ఉందనేటువంటి విషయం దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆయన రాకడ కాలంలో లోతు కాలంలో జరిగినట్లు జరుగుద్ది అంట, నోవహు కాలంలో జరిగినట్లు జరుగుద్ది అంట. లోతు కాలం ఎలాగున్నది ప్రిల్లరా? లోతు దినముల్లో ఆ కాలగతులు ఎలాగున్నాయి? ఆదికాండం 19:4 ఒకసారి మనం చదువుకుందాం.
వారు పండుకొనకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా,
లోతు ఇంటికి ఇద్దరు దేవదూతలు వచ్చారు. సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయబోతున్నాడు అనే విషయాన్ని లోతుకు వాళ్ళు తెలియజేశారు. అయితే సొదొమ గొమొర్రా ప్రజలు లోతు ఇంటికి వచ్చి వృద్ధులు బాలురు ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి, దయచేసి 5వ వచనం కూడా గమనించండి, లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని పిలుస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సొదొమ గొమొర్రా పట్టణం వ్యభిచారపాత్మతో నింపబడిపోయింది. మీరు ఒకసారి ఆలోచించండి, బాలురులో అదే ఆత్మ, వృద్ధుల్లో అదే ఆత్మ, ప్రజలందరిలో కూడా అదే ఆత్మ, అది వ్యభిచారపాత్మ. మరి ఈ దినాల్లో మనం ఏం చూస్తాం? మీరు ఏ పట్టణానికైనా వెళ్ళండి, ఏ ప్రాంతంలో అయినా చూడండి, చిన్నల్లో వృద్ధుల్లో పెద్దల్లో ఈ ఆత్మ ఏలుబడి చేస్తూ ఉండని మనం గమనించవచ్చు. వ్యభిచారపు ఆత్మ బంధకాల్లో ఉన్నారండి ప్రజలు, అపవిత్రమైన బంధకాల్లో ఈ ప్రజలు మునిగిపోయారండి. నీవు ఈ ప్రజల విడుదల కొరకు నీ నోటి నుంచి ఒక గొప్ప స్తుతి యాగం కావాలి. నీవు నీ బంధకాలను చూడడం కాదు, ప్రజలు ఎటువంటి బంధకాల్లో ఉన్నారో గమనించు, నీ విడుదల గురించి ఆలోచిస్తున్నావు. మంచిదే, అంతకంటే కఠినమైన స్థితిలో ఉన్న నీ దేశ ప్రజల గురించి ఆలోచించు ఒకసారి. దేవునికి వందనాలు, పౌలు శిల్లలు పాడుతూ ఉంటే వాళ్ళ బంధకాలతో పాటు వాళ్ళతో ఉన్న ఖైదీ బంధకాలు కూడా అయిపోయినాయి. వాళ్ళు వింటున్నారంట. దేవునికి స్తోత్రం. అదేంటంటే పౌలు శిల్లలు పాడుతూ ఉంటే, ప్రార్థిస్తుంటే, ఆ రాత్రి చెరసాల్లో ఎవరు కూడా మీరెందుకు మాకు నిద్రపట్టకుండా పాడుతున్నారని ఎవరు అనలేదు. ఒక ప్రాంతంలో చెరసాలకు వెలుపల వారికి వ్యతిరేకత కలిగింది. వారు సువార్త ప్రకటించినందుకు, దయ్యాలను వెళ్ళగొట్టినందుకు వారు కఠినంగా శిక్షించబడ్డారు. అయితే నా ప్రియులారా, చెరసాల్లో బంధకాల మధ్య ఉన్న పౌలు శిలలకు వ్యతిరేకత లేదు. దేవుడు నీ సేవలో దైవజనుడు నిన్ను ఆదరించునుగాక. ఒక చోట నువ్వు తిరస్కరించబడుతూ ఉంటే మరొక చోట నీ సేవను ఘనపరుస్తూ వస్తాడు. ఒక చోట నిన్ను త్రోసివేస్తూ ఉంటే ప్రభువు నువ్వు కృంగిపోకుండా ఉండే నిమిత్తమై, మరొక చోట నీ వర్తమానాన్ని వినడానికి ప్రజలు ఆసక్తి చూపినట్లుగా ప్రభు కృప చూపుతాడు. ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి, ఎవడైనా నేను ఆకర్షించుకుంటేనే తప్ప ఎవడు నా ఎందుకు రాడని ప్రభు చెప్పాడు. నిశ్చయంగా నిన్ను సిగ్గుపరచడు, కృంగిపోయిన నిన్ను దైవజనుడా ఈ వర్తమానం ద్వారా ప్రభు పైకి లేపునుగాక, నీ సేవను పైకి లేపునుగాక, నీ కుటుంబాన్ని పైకి లేపునుగాక, నీ సంఘాన్ని పైకి లేపనుగాక. ఆదరణ లేని స్థితిలో ఉన్న నీవు స్తుతించు, రాత్రి పగలకు విరామం లేకుండా ప్రభుని స్తుతించు. మొక్కల మీదకి రా, దేవుని స్తుతించడమే ఆహారంగా మారనివు, పానీయముగా మారనివు స్తుతించుట. గాయాలను చూడు నీ యొద్దు, గాయాలను కట్టే ప్రభువును చూడు. బంధకాలు చూడద్దు, బంధకాల్లో నుంచి నిన్ను విడిపించే ప్రభువును చూడు. నిందను చూడద్దు, నిందను కనుమరుగు చేసే యేసును చూడు. అవమానాన్ని చూడద్దు, నీ ఎదుట అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను మోసుకుంటూ వెళ్ళిన యేసును చూడు. ప్రభువునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని స్తుతిస్తూ ఉండగా చెరసాల నాయకుడు ఖైదీలందరూ పారిపోయారేమో అనుకుని, ఖైదీలందరూ పారిపోయి ఉంటారనుకుని కత్తి తీసుకుని తను తను చంపుకోబోతున్నాడు. ఆ రాత్రి ఆత్మహత్యా కార్యాలు జరగబోతున్నాయి. అప్పుడు పౌలు అంటున్నాడు, నువ్వు హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. స్తుతి చేయువాడు ఆత్మహత్యను ఆఫ్ చేస్తాడు. ఖైదీలు వింటున్నారు కానీ వాళ్ళు ఈ మాట చెప్పలేకపోతున్నారు. ఒక స్తుతి యాగం చేయగలిగిన వాడు, ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించగలిగిన వాడు ఆత్మహత్యలను ఆపేస్తాడు. ఈరోజు ప్రపంచంలో వేల కొలదిగా లక్షల కొలదిగా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆర్థికమైన విషయాల్లో ఓడిపోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చితికిపోయిన కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయి. వాటిని ఆపు చేయగలిగిన క్రైస్తవ్యం మనం అనుభవిస్తూ ప్రకటిస్తూ ఉండాలి. మనమేదో సువార్త ప్రకటిస్తున్నాం అని చెప్పుకొని తృప్తి పడుతున్నామా? మన వల్ల ఆత్మహత్యలు ఆగిపోగలిగిన భక్తి జీవితాన్ని మనం చేయగలుగుతున్నామా? ప్రిలరా, ఆ జైలు అధికారి రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని పౌలును శీలను అడిగినప్పుడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని పౌలు శీలలు అతనికి బోధించారు. అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం ప్రకటించబడింది. రాత్రి ఆ గడియలోనే వారి గాయములు కడగబడ్డాయి. వెంటనే ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. అతడు ఇంటికి తోడుకుని వచ్చి వారికి భోజనం పెడుతున్నాడు. ఫిలిప్పులో పౌలు శీలలు జైలాధికారి ఇంట్లో భోజనం చేసినట్లు రాయబడింది. ఆ రాత్రి ఆ గడియలోనే వారు భోజనం పెట్టినప్పుడు వద్దనకుండా సంతోషంగా దాన్ని తీసుకున్నారు. అంటే పౌలు శీలల యొక్క పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వారికి వారి యొక్క భూ సంబంధమైన అవసరాలు జైలాధికారి ద్వారా మాత్రమే తీర్చబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. లూదియా తన ఇంటికి వచ్చి ఉండమని వేడుకుంది, కానీ అక్కడ పౌలు శీలలు ఆహారం తినారని రాయబడలేదు. ప్రిల్లరా, మన భూ సంబంధమైన పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, దానికి దేవుని స్తుతించుటకు సంబంధం లేదు. మనకు కొరత ఉండొచ్చు, కానీ మన విశ్వాసంతో నిండిన వారమై దేవుని స్తుతించు వారమైతే అవి మనకు కొరతలుగా కనబడవు, కొరతలుగా భావించం. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసినప్పుడు మనం ఆశ్చర్యపడతాం. న్యాయాధిపతులు ఉదయమైనప్పుడు ఆ మనుషుల్ని విడుదల చేయమని చెప్పుడుకు బంటులను పంపారు. చెరసాల నాయకుడి మాటలు పౌలుకు తెలిపితే పౌలు దానికి అంగీకరించలేదు. న్యాయం విచారింపకే రోమీల మీద మమ్మల్ని బహిరంగంగా ఎలాగ కొట్టించి చెరసాల్లో వేయించారు, ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పమని చెప్పాడు పౌలు. ఎప్పుడైతే పౌలు రోమీయుడని చెప్పాడో వారు భయపడిపోయారు. పౌల్ని శీలను బతిమలాడి వెలుపలికి తీసుకుని పోయి పట్టణం విడిచిపోండిని వేడుకున్నారు. మనం దేవుణ్ణి కఠినమైన పరిస్థితుల్లో స్తుతించడం వలన మన వ్యతిరేకుల్లో దేవుడు భయాన్ని పెడతాడు. సువార్తకు వ్యతిరేకంగా మారిపోయిన ప్రజల్లో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. చెరసాల నుండి పౌలు శీలలు లూదియా ఇంటికి వచ్చి అక్కడి నుండి సహోదరులు చూచి బయలుదేరి వెళ్ళిపోయారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొత్త నిబంధన స్తుతిని నువ్వు నేర్చుకుని అందులో నీ జీవితం ధన్యమవునట్లుగా ప్రభువును వెంబడించాలి. కొన్నిసార్లు మనం స్తుతి చేస్తూ ఉంటాం, మనం చేయు స్తుతిని మన పక్కన వారు వింటే వాళ్ళకి స్తుతి చేయాలనిపించదు, అందులోనే నీరసం ఉంటుంది, అనాసక్తి ఉంటుంది, అబ్బా స్తుతి చేయాలా అన్నట్లుగా ఉంటాం మనం. మనం ఎలాగ స్తుతి చేయాలో బైబిల్ మనకు ప్రస్ఫుటంగా నేర్పుతుంది. దేవుని దూతలు ఎలాగ స్తుతిస్తారు, మొదటిగా మీకు ఈ విషయాన్ని చెప్పాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 6:3-4 యెషయా గ్రంథం 6:3-4 చదువుకుందాం.
వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కొమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా.
గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపం చేత నిండిపోయిందంట. గడప కమ్ముల పునాదులు కదులినట్లుగా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. నా ప్రిలారా, దేవదూతులలాగా దేవుని స్తుతిస్తాయి. నీ జీవితంలో నీ కాలం ఇక్కడ ముగించబడిన తర్వాత యుగాయుగములు ప్రభువుతో కూడా ఉండుటకు తీసుకొని వెళ్ళబడతావు. అక్కడ ఏ విధమైన స్తుతి ఉంటుంది? గడప కమ్ముల పునాదులు కదులినట్లుగా స్తుతించబడుతూ ఉంటాడు మన ప్రభు. అక్కడికి వెళ్ళి నువ్వు నీరసంతో కూడిన స్తుతులు చెల్లిస్తావా, అనావశ్యంతో కూడిన స్తుతులు చెల్లిస్తావా? అది గొప్ప స్వరం అంట. నువ్వు నాన్ వెజిటేరియన్ తినడానికి ఎంతగా నీ నోరు తెరుస్తావో, దేవుణ్ణి స్తుతించుటకు కనీసం అలాగనైనా నోరు తెరవగలవా? నువ్వు గొప్ప స్వరంతో దేవుని స్తుతించాలి. గడప కమ్ముల పునాదులు కదులినట్లుగా నువ్వు దేవుని స్తుతించాలి. మందిరము ధూమము చేత నిండినట్లుగా దేవుని స్తుతించాలి. అప్పుడే అపవిత్రతలో నిండిపోయిన ఈ సమాజం వారి అపవిత్రతను గుర్తించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ఉంటారు. అప్పుడే కదా యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడునని, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను ఒప్పుకున్నది. నీవు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఈ సమాజం అపవిత్రత విషయమై పశ్చాత్తాపపడినట్లుగా ప్రభు కృప చూపుతాడు. నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు తలుపుల నీవు తెరవబడినట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. నీతో ఉన్న వారి బంధకాలు తెగిపోయినట్లుగా ప్రభు కృప చూపుతాడు. నీ అంతరంగంలో నుంచి యథార్థమైన స్తుతి బయలుదేరిన తర్వాత పర సంబంధమైన దేవుని కార్యాలను ఇక ఎవడు, ఏ శత్రువు, ఏ దయ్యము, ఏ మానవ సంబంధమైన ఆలోచనలు ఆపలే వాటిని. మనుషుని ప్రణాళికలు నీ అంతరంగంలో నుంచి వచ్చిన స్తుతి దేవునికి వ్యతిరేకమైన మానవ ప్రణాళికలను బద్దలు చేసేస్తుంది. జైలాధికారి భద్రముగా కనిపెట్టాలని ఆజ్ఞ పొందాడు, కానీ ఆజ్ఞలు ఏమైపోయినాయి? వారికి ఇవ్వబడిన సెక్యూరిటీ ఏమైపోయింది? పౌలు శిల్ల జీవితంలో ప్రభు ఎటువంటి కార్యాలు చేశాడో అంతకుముందు భాగంలో మనం ధ్యానించాం. దేవుని ఆత్మ ఈ వాక్యం వింటూ ఉండగా నీ అంతరంగంలో క్రియ చేయాలని నేను కోరుకుంటున్నాను. స్తుతించుటకు నీ నోరు అపవాది మూసేశాడు. నువ్వు ఊరక గుడ్లు అప్పగించి చూడడం నేర్చుకున్నావు, హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టలేవు, హృదయపూర్వకంగా నోరు తెరవలేవు, హృదయపూర్వకంగా నోరు తెరిచి దేవుని స్తుతించలేవు. మరి ప్రభు కార్యాలు ఎలాగ జరుగుతాయి? మరొక ఆశ్చర్యకరమైన లేఖన భాగాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథం 1:40.
మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లను గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బ్రద్దలగున్నట్లు అత్యధికముగా సంతోషించిరి.
ఇక్కడ సొలొమోను రాజు అయ్యాడని అతని వెంబడిస్తున్న జనులు పిల్లన గ్రోవులను ఊదుచు ఉన్నారు, వాటి నాదం చేత నేల బద్దలైపోతుందంట, అత్యధికంగా సంతోషిస్తున్నారు. దావీదు అవసాన కాలంలో ఆదోనియా తనకు తానుగా రాజుగా ఉండుటకు ప్రకటించుకుని ముందుకు సాగిపోతున్న కాలం. అప్పుడు నాతాను ప్రవక్త బత్షెబా దగ్గరకు వచ్చి, నీ కుమారుడు రాజు కావాలి, ఆదోనియా రాజు అవడం ఏంటి? నీ వెళ్ళి నీకిచ్చిన మాట ప్రకారం నెరవేర్చమని దావీదును అడగమని బత్షెబాని ప్రేరేపించాడు. బత్షెబా వెళ్ళి దావీదుతో మాట్లాడుతూ ఉండగా నాతోను కూడా లోపలికి వెళ్ళి సొలొమోను సింహాసనాసీనుడై ప్రజలను పరిపాలించే విషయాన్ని స్థిరపరుస్తున్నాడు నాతాను ప్రవక్త. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎప్పుడైతే దావీదు సొలొమోను రాజు కావాలని ప్రకటించాడో జనులు సంతోషానికి అవధులు లేవు. జనులు వెంబడిస్తూ పిల్లన గ్రోవులను ఊదుచు ఉన్నప్పుడు నేల బద్దలైపోతుందంట. ఏంటండి వాళ్ళ సంతోషం? దావీదు కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. అది వాళ్ళ సంతోషం. రేపు ఆ రాజు ఏ విధంగా ప్రజలను పరిపాలించబోతున్నాడు, ఏ విధంగా సత్యంలో నిలబడబోతున్నాడు, ఎంతవరకు దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేయబోతున్నాడు, ఆ విషయాలు ఇశ్రాయేలుకు తెలియదు. వారికి తెలిసింది ఏంటంటే దావీదు సంతతిలో ఎవరో ఒకరిని సింహాసనం మీద ప్రభు కూర్చోబెడతాడు, దావీదు ఎడల దేవుడు శాశ్వతమైన కృపను చూపుతాడు, అది మాత్రమే తెలుసు. సొలొమోను ద్వారా దేవుడు మందిరం కట్టాడు. సొలొమోను కాలంలో ప్రజలు నెమ్మదిగా ఉన్నారు. సొలొమోను యొక్క మాటలు విని వారు ధన్యులుగా ప్రకటించబడ్డారు. సొలొమోను దేవుని మందిరం కొరకు బహుగా ప్రయాసపడి సమకూర్చవలసిన వాటన్నింటినీ సమకూర్చాడు. అయితే సొలొమోను తన భార్యలు, సొలొమోను యొక్క భార్యలు అతని హృదయాన్ని తిప్పివేసి దేవునికి వ్యతిరేకంగా తన కాలాన్ని ముగించాడని మనం చూడగలం. నువ్వు ఆరాధించు దేవుడు రాజులకు రాజు అయిన, యూదా గోత్రపు సింహం ఆయన, న్యాయ సింహాసనాసీనుడైన, పెంటకొప్ప మీద నుంచి దీనిలో పైకెత్తువాడాయన, నిన్ను విడవడు ఎడబాయిన వాడాయన, అరచేతుల్లో నిన్ను చెక్కున్నవాడాయన, భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించమని సెలవిచ్చిన దేవుడాయన, ముదిమోచు వరకు నిన్ను ఎత్తుకుంటానని సెలవిచ్చిన వాడాయన, గర్భాన్ని పుట్టిన బిడ్డను తలైనా మరుస్తేమో కానీ నేను నిన్ను మరువునని సెలవిచ్చిన వాడాయన, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నవాడాయన, ఇన్ని గొప్ప కార్యాలు నీ విషయమై తలంచిన నీ దేవుణ్ణి ఎలాగా స్తుతించాలి, నీ జీవితంలో మరణాన్ని నిర్ధకం చేసిన ఆ దేవుణ్ణి నువ్వు ఎలాగా స్తుతించాలి. కారు మేఘాలు పట్టి జీవితం అగమ్య గోచరంగా కనబడిన దినాల్లో ప్రభువు నీకు వెలుగై నీకు దారి చూపించాడు, ఆ దేవుని నువ్వు ఎలాగ స్తుతించాలి. మరణానికి అడుగు దూరంలోని ఉన్నప్పుడు ఆయన చేయి పట్టుకుని నిన్ను ఇప్పటి వరకు నడిపించాడు. నీ జీవితం ఇలాగా మార్చబడి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆరక్షకుడు కారణం కాదా? ఆ గాడిద మీద యేసు ప్రభు యెరూషలేం వీధిలో ఎక్కినప్పుడు ఆ గాడిదకు విలువ వచ్చినట్లుగా యేసు నువ్వు కలిగి ఉండడాన్ని బట్టి నీకు విలువ వచ్చిందన్న సంగతి నువ్వు మర్చిపోయావా? దేదీప్యమానమైన ఆయన కృప నీ జీవితంలో నిన్ను ఇంత ఉన్నతమైన స్థితిలో తీసుకుని వచ్చింది, మర్చిపోయావా? మరి నువ్వెలా స్తుతిస్తున్నావు? నేల బద్దలైపోయేటట్లుగా సంతోషంతో నిండిపోయి ఉన్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక సొలొమోను రాజు విషయమై ప్రజలకు అంత సంతోషం ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టి సిలువలో మరణించి తిరిగి లేచిన యేసు విషయమై, మరణాన్ని జయించిన యేసు విషయమై నీకు ఎటువంటి సంతోషం ఉంది? ఆయన్ని మరలా నువ్వు కలుసుకోబోతున్నావు. ఆ నిచ సీయోనులో గొర్రెపిల్లతో కూడా కృత కీర్తన పాడబోతున్నావు. 144,000 మందిలో నువ్వు ఉండబోతున్నావు. దేవుడు నిన్ను ఆశ్చర్యంగా నిన్ను నడిపించబోతున్నాడు. ఈ వర్తమానం వింటున్న నీవు నేనెలాగా సీయోనులో ఉంటాననుకుంటున్నావా? నేనెలాగా కొత్త కీర్తన పాడేవారిలో ఉండగలనుకుంటున్నావా? యెహోవాకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ వర్తమానం వింటూ ఉండగా అపవాది నీ మనసులో ఒక ఆలోచన పెడతాడు. వివాహం కాకమునిపే నువ్వు తప్పిపోయావు. మారు మనసు పొందిన తర్వాత నువ్వు మరలా పడిపోయావు. అపవిత్రమైన కార్యముల్లో పాలు పంపులు పొందావు. నువ్వెట్లా సీయానికి వెళ్తావు? నీవు కాదు, నువ్వు సీయానికి వెళ్ళలేవు. ఇంపాసిబుల్, ఇది అసాధ్యమని అపవాదిని చెవులో ఊదేశాస్తాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. వాని మాటలను నమ్మి నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. సీయోనులో ఉండే గుంపు గురించి బైబిల్ ఏమని చెప్తుంది? కీర్తన గ్రంథం 87:3-4 చదువుకుందాం.
దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. రాహవును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తీయ, తూరు, కూషులను చూడుము, వీరచ్చట జన్మించరని అందరు.
దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. రాహవును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. మనం 5వ వచనంలో చూసినట్లయితే సియోను గురించి ఈ విషయాలు చెప్పబడతాయని బైబిల్లో రాయబడింది. మనం కీర్తన గ్రంథం 87:5 చదివినట్లయితే సియోను గురించి ఈ మాటలు చెప్పబడుతున్నాయని దేవుని వాక్యంలో రాయబడింది. సియోనుకు వెళ్లే గుంపు గురించి మొట్టమొదట రాహాబు గురించి వ్రాయబడింది. రాహాబు ఎవరు? యెరికో పట్టణంలో వేశ్య. యెహోషువా కాలంలో వేగులు వారిని పంపితే ఈ వేశ్య మిది మీద వేగులు వారిని జనపకట్టులో దాచింది. తద్వారా తాను తన కుటుంబం అంతా కూడా శాపగ్రస్తమైన ఎరుకోళ్ళ నుంచి తప్పించబడి వాగ్దాన దేశానికి ఇస్రాయేలుతో కూడా కలిసి ముందుకు సాగింది. వేగులు వారు సత్యాన్ని తీసుకుని వచ్చారు. సత్యాన్ని మనం దాచుకున్నట్లయితే మనం రక్షించబడతాం. మనం ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నా ప్రభు రక్తం మనల్ని కడిగి మనల్ని విమోచిస్తుంది. రాహాబుని సియోనుకు వెళ్లే గుంపులో చేర్చిన దేవుడు మన దేవుడు. వ్యాసుల సంతానాన్ని పరిశుద్ధమైన సంతానంగా మార్చగలిగిన వాడు మన ప్రభు. రాహాబు వేశ్య తన పాప జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత సల్మానుతో ఆమె అంటుకట్టబడినట్లు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మత్తయి 3:4 మనం చూసినప్పుడు ఆ విషయాలు చాలా క్లియర్ గా తేటతెల్లం చేయబడ్డాయి.
యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను.
రాహాబు సల్మానుతో అంటుకట్టబడింది. నీవు నీ పాపాన్ని విడిచిపెడితే నీ జీవితం ఎలా కట్టబడాలో ప్రభు ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో నిన్ను అంటుకట్టి నడిపిస్తాడు. అంతేకాదు నీ సంతానాన్ని సియోనుకు తీసుకుని వెళ్తాడు. అంతేకాదు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పేటట్లు చేస్తాడు. కాబట్టి నువ్వు సందేహం లేదు, ప్రభు నిశ్చయముగా నిన్ను సియోనుకు చేర్చగలడు. సందేహం లేదు, గొర్రెపిల్లతో కూడా కలిసి కొత్త కీర్తన పాడతావు. విశ్వసించు ప్రభు, అవిశ్వాసం రాకుండా నాకు సహాయం చేయమని ప్రభునడు. యేసు రక్తం ఈ దినం నిన్ను కడిగి శుద్ధీకరించడానికి సిద్ధంగా. నేను వర్తమానం ముగించబోతూ ఉన్నాను. కొత్త నిబంధన స్తుతిని చేసి మన బంధకాలు తెగిపోవునట్లుగా నడిచి మనతో ఉన్న ప్రజల బంధకాలు తెగిపోవునట్లుగా చేసి ప్రభు కోసం నిలబడదామా? అట్టి అపేక్ష కలిగిన వారు లేచి నిలబడండి. బైబిల్ చేతుల్లో పట్టుకోనండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. లేచి నిలబడిన మీరు ప్రార్థనలు ఏకీభవించండి. ఆకాశం వైపు మీ చేతులెత్తి మూతబడిపోయిన నీ నోరు ఈరోజు తెరచి నీ రక్షణకై కైధనంగా మారిపోయిన యేసును స్తుతించు. ప్రభువా, నా కొరకు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించి దేవునితో సమానంగా ఉండే స్థానాన్ని మీరు విడిచిపెట్టారు. ప్రభువా, మనుషుని పోలిగ్గా పుట్టారు నాయన. వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. నాకిచ్చిన రక్షణకై నీకు వందనాలు. నాకు ఇచ్చిన ఈ సభలకై మీకు స్తోత్రం. నాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన సంఘంకై మీకు స్తోత్రం. నాకు ఇచ్చిన ఉపదేశంకై మీకు స్తోత్రం. నాకు ఇచ్చిన దైవజనుడికై నీకు స్తోత్రం. ఈ దినమున నా కళ్ళు తెరిచిన పాత నిబంధన స్తుతి, చెరలో నుండి నన్ను విడిపించు అప్పుడు నేను నిన్ను స్తుతిస్తానని చెప్పిందయ్యా. కొత్త నిబంధన స్తుతి, బంధకాల్లో ఉండి స్తుతించిందయ్యా. విడుదల రాకమునిపే స్తుతించిందయ్యా. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పౌలు శిలలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిన్ను స్తుతించి వారు బయటకు వస్తారన్న ఆధారాలే కనబడలేదు ప్రభువా. కొత్త పరిచర్య, కొత్తగా ఫిలిప్పుకి వెళ్ళారు, ఎవరు వారికి తెలియదు. కానీ వారి నిరీక్షణ గొప్పది, వారి విశ్వాసం గొప్పది. వారి నోరు తెరిచి మనసారా నిన్ను అర్ధరాత్రి వేళ స్తుతించటం ఎంత గొప్ప విషయం. ఆత్మ సంబంధమైన భూకంపం తెచ్చారయ్యా. ప్రాణ నష్టం జరగకుండా కాపాడారయ్యా. ఆత్మహత్యలు ఆపేశారయ్యా. దేవా, ఆ రాత్రి దేవుని వాక్యం ప్రకటించబడింది. బాప్తీసాలు ఇవ్వబడ్డాయి. ఇంటి వారందరూ నీ వాక్యానికి లోబడ్డారు. ప్రభువా, ఆ పట్టణంలో న్యాయాధిపతులు భయపడిపోయి ప్రభువా పౌలు శీలను ఊరు వెలుపల దాకా తీసుకుని వచ్చి పంపించేశారు. నీ భయం శత్రువుల్లోకి వచ్చేసింది నాయన. ప్రభువా, అటువంటి స్తుతి, నేల బద్దలైపోయేటువంటి స్తుతి, గడప కమ్మల పునాదు కదిలిపోయేటువంటి స్తుతి, దేవా దేవా నీకు స్తోత్రం. అటువంటి స్తుతి మా నోటొంచుమని మనసారా ప్రభువును అడుగుదాం. ప్రేమస్వరూపి నమ్మకమైన మా రక్షకుడా, ఈ కూడికల్లో ఆత్మస్వరూపిగా మీరు మాతో ఉండి మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం. మా దేహాల్లో వ్యాధి లేకుండా మీరు చేసినందుకై స్తోత్రం. ఈ కూడికలో పాల్గొన్న వారికి షుగర్ వ్యాధి నుంచి వారిని విమోచించినందుకై స్తోత్రం. బీపీ నుంచి, క్యాన్సర్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్ వ్యాధుల నుంచి నువ్వు విమోచించినందుకై స్తోత్రం. ప్రభువా, సారా స్త్రీ ధర్మం అయిపోయిన తర్వాత గర్భం ధరించిన ఆమె శక్తి మంత్రాలుగా మీరు చేసినారు, మరలా నూతనమైన కృపించినారు. దేవా, అట్టి కార్యాలు మరలా ఈ కూడికల్లో పాల్గొన్న ప్రజలను మీరు చేయండి. ఏ వ్యాధి నీ ప్రజలు నేను చేయలేదు, ఏ పరిస్థితి నీ ప్రజలు నేను చేయలేదు, ఏ గాయాలు మా స్థుతులు ఆపలేవు ప్రభువా, ఏ బంధకాలు ప్రభువా ఈ సేవను ఆపలేవయ్యా, ఏ చెరసాల్లో బొండలు వేసి బిగించినా దేవాది స్తుతిశాలుగా మార్చేస్తాం మీ నామంలో. ప్రభువా మీరు సెలవివ్వండి చాలు, నీ కృప పంపించండి చాలు ప్రభువా, ఆత్మ సంబంధిని భూకంపం తెచ్చు వారిగా మమ్మల్ని మార్చండి. దేవా మమ్మల్ని మాన్యువల్ గా బ్లెస్ చేయమని నేను అడగడలేదు, ఆత్మ సంబంధమైన భూకంపం తెచ్చు వారిగా మీరు చేయండి. మేము ఎక్కడికి వెళ్తామో ఆత్మ సంబంధంగా అటువంటి కార్యాలు అక్కడ చూచుకు సహాయం చేయండి. దేవా దయ్యాలు పారిపోనట్లుగా కృపనివ్వండి, వ్యాధులు మఠమాయమవునట్లుగా కృపనివ్వండి, వ్యాసాది కోణాలు క్లోజ్ అయిపడే కృపనివ్వండి, సారాయి కోట్లు మూసివేసే కృపనివ్వండి. క్రొత్త నిబంధన స్థుతిలో మా జీవితాలను ధన్యకరంగా మీరు మార్చి మీ నామానికి పంపించి మమ్మల్ని సియోనుకు చేర్చగలిగిన వాడు నీవు, అందుకే నీకు స్తోత్రం. ప్రపంచమంతా ఐక్యరాజ్య సమితి గుర్తించిన 195 దేశాల్లో ఈ రాజ్యం కట్టునట్లుగా మీరు మార్చారు. యేసు నామలు అడిగి మన తండ్రిని కుమారుడైన యేసయ్య కృప పరిశుద్ధాత్మ కలిగి సదాకాలం